ಶ್ರೀಮತಿ ರಾಮಾನುಜಾಯ ನಮಃ. ಪ್ರಿಯ ಭಾಗವತ ಮೈತ್ರಿ ಸಭ್ಯುಲಾರ, ಪೆದ್ದಲಾರ, ಮುಂದುಗ ಅಂದರಿಗೀ ದಾಸೋಹಂ ಸಮರ್ಪಿಸ್ತೂ, ಮಹಾಮಹೋಪಾಧ್ಯಾಯ ಕವಿಶಾಬ್ದಿಕ ಕೇಸರಿ, ಶಾಸ್ತ್ರರತ್ನಾಕರ ಮೊದಲಗು ಬಿರುದುಲು ಕಲಿಗಿನಟುವಂಟಿ ಉಭಯ ವೇದಾಂತ ಪ್ರವರ್ತಕರು, ಪರಮಪದವಾಸುಲು ಅಯಿನ ಶ್ರೀಮಾನ್ ನಲ್ಲಾನ್ ಚಕ್ರವರ್ತುಲ ರಘುನಾಥಾಚಾರ್ಯ ಸ್ವಾಮಿವಾರು ಉದರಂಜನಿ ಅನೇ ಪೇರುತೋ ಒಕ ಚಿನ್ನ ಗ್ರಂಥಾನ್ನಿ ಅಂದಿಂಚಾರು. ದಾನ್ನಿ ಸತ್ಸಾಂಪ್ರದಾಯ ಪರಿರಕ್ಷಣ ಸಭ ವರಂಗಲ್ ವಾರ ಚೇತ ಮುದ್ರಿತಮೈ ವಚ್ಚಿಂದಿ. దానిలో మన సంప్రదాయ విశేషాలు చాలా చక్కగా చర్చించారు స్వామివారు. దానిలో ఒక వ్యాసమే మనం తెలుసుకుంటున్నటువంటి విశిష్టాద్వైత స్వరూప నిర్ణయము. ఇప్పటి వరకు రెండు భాగాలుగా పూర్తి చేసుకున్నాం, ఈవేళ మూడో భాగం. పుణ్యాహం భోజ వికాసాయ పాపద్వాంతక్షయాయ చ ಶ್ರೀಮಾನಾವಿರಭೂದ್ಭೂಮೌ ರಾಮಾನುಜ ದಿವಾಕರ. ಇಂತವರೆಗೂ ಅದ್ವೈತಮು ವಿಶಿಷ್ಟಾದ್ವೈತಮು దీనిలో ఉన్నటువంటి విశేషాలని అంటే దానిలో ఏ రకమైన ప్రతిపాదన, దీనిలో ఉన్నటువంటి ప్రతిపాదన ఎలా ఉన్నదో తెలియజేశారు. అలాగనే ఉపనిషత్తుల్లో ప్రధానమైనటువంటి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనబడే ఉపనిషద్ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలో దాన్ని కూడా తెలియజేశారు. ఇక ఆ తర్వాత ఈవేళ దాని కొనసాగింపుగా మళ్ళీ ఇలా సాగిస్తూ ఉన్నారు స్వామివారు, జాగ్రత్తగా వినండి. నిన్నటి రోజున ముగింపు చేస్తూ మనం ఒక మూడు రకాలైనటువంటి దృష్టాంతాలు మనం తెలుసుకోవచ్చును అనుకున్నాం. జ్వలిస్తున్నటువంటి మహా అగ్నిలోంచి స్ఫులింగాలు అంటే మిరుగులు ఎలా అయితే వస్తూ ఉంటాయో, అలాగనే భూమి నుండి పుట్టుకు వచ్చేటువంటి ఔషధులు, అలాగనే ఈ పురుష ప్రాణుల దగ్గర నుంచి శరీరంలోంచి వచ్చేటువంటి నఖలోమాదులు, ఈ మూడింటిని ఒక ఉదాహరణలుగా చెప్పి కార్యరూపమైనటువంటి ఈ చిత్ అచిత్ ప్రపంచం కూడా సృష్టికి పూర్వం కారణమందు చాలా సూక్ష్మ రూపంలో సంలీనమై ఉంటుంది అని తెలిసారు. అంటే ఇంకా చెప్పుకోవాలి అంటే ఒక చిన్న విత్తనం ఉంటుంది, ఆ విత్తనంలో చెట్లున్నాయా, కొమ్మలున్నాయా, ఆకులున్నాయా, కాయలున్నాయా అనంటే ఏమీ కనపడవు సూక్ష్మ రూపంలో. దాన్నే గనక విస్తృతపరిచిన రోజున అంటే భూమిలో పాతేసి జాగ్రత్తగా దాన్ని పెంచి చూస్తే ఒక మహావృక్షమై దానిలోంచి అనేక ఫలాలు వస్తున్నాయి. ఇది అది వేరు కాదు కదా, అదే దీనిలో దాగి ఉంది. ఇది ఒకటి కార్యము, ఒకటి కారణము అవుతుంది. ఈ విషయాలనే మూడు రకాలైనటువంటి ఉదాహరణలుగా చెప్పి సాంఖ్యస్మృతిని అప్రమాణం అని నిరసించినటువంటి వ్యాసభగవానుడే బ్రహ్మసూత్రాలలో ఒకటి స్మృతి అధికరణం అంటూ రాశారు. దానిలో చాలా ముఖ్యమైనటువంటి ప్రమాణంగా స్థాపించబడినటువంటి మనుస్మృతిని కూడా ఈ విషయమునే ఉపబ్రహ్మణ పద్ధతిలో విశదీకరించబడింది అని చెప్పారు. సోభిద్యాయ శరీరాత్ స్వాత్ శిశుక్షు వివిధాహ ప్రజాహ అని ఒక మనస్మృతి వాక్యం మనం స్మరించాలి. అంటే తన శరీరంలో లీనమై ఉన్నటువంటి సర్వప్రాణులను స్వామి సంకల్పపూర్వకముగా సృష్టిస్తాడు ఆ నారాయణుడు అని ఆ ప్రకరణం బట్టి మనకి తెలుస్తూ ఉంటుంది. కారణబ్రహ్మం ఇలాగా సూక్ష్మ చిత్ అచిత్ విశిష్టమే కానీ నిర్విశేషము కాదు అనేటువంటి ప్రమాణాలని మనకి ఎన్నైనా చూపవచ్చు అన్నారు. ఇది ప్రధానం అద్వైతానికి విశిష్టాద్వైతానికి అర్థం చేసుకోవడంలో. అలాగని అవస్థాంతరాపత్తిరేవ హి కార్యత అని భగవద్ రామానుజులు అంటే శ్రీభాష్యకారులు ఒక వాక్యం. మూల కారణమైనటువంటి వస్తువు అవస్థాంతరం అంటే పూర్వము లేనటువంటి రూపాంతరాన్ని పొందడాన్ని కార్యత్వము అంటారు. మరి సాంఖ్యులు అనబడేటువంటి ఒక తెగవారు, వేదాంతులు కూడా ఈ సత్కార్యవాదాన్ని అంగీకరిస్తూ ఉంటారు. కాబట్టే కారణవస్తువే రూపాంతరం పొంది కార్యవస్తువుగా వ్యవహరించబడుతున్నది అని వాళ్ళు కూడా అభిప్రాయపడే చెప్పారు. మట్టి బంగారం వాటిలోంచి వచ్చేటువంటి కొండ కావచ్చు,
ఆభరణాలు కావచ్చు, ఇవన్నీ రూపాంతరాలు పొంది కార్యాలవుతున్నాయని తెలుసుకుందాం. అలాగనే విశిష్ట బ్రహ్మమై కారణమై అది ఏ కార్యరూపంగా పరిణమిస్తూ ఉంటుంది అని అన్నప్పుడు ఆ బ్రహ్మంలో అవస్థాంతరం ఏమి ఏర్పడినది అని మనం విమర్శించాలి. విశిష్టమైనటువంటి విశేషణములైన ఈ చేతనాచేతనములలో సూక్ష్మదశ తొలగిపోయి నామ రూప అర్హమైన స్థూల అవస్థ ఏర్పడుతుంది, దాన్నే కార్యత్వము అని చెప్పాలి. మూల ప్రకృతిలో మహత్ అనేటువంటి ఒక పంచభూతాంతరాలు ఉంటాయి కదా, అది వివిధమైనటువంటి స్వరూప పరిణామాలు వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అలాగనే ఈ జీవవర్గంలో కూడా ప్రళయదశలో ఉన్నటువంటి జ్ఞాన సంకోచం అంతా తొలగిపోయి సృష్టి వచ్చినప్పుడు జ్ఞాన వికాసం ఏర్పడిపోయి అణుస్వరూపము మారకపోయినా స్వభావం చేత జ్ఞాన వికాస రూపాన్ని ఇది పొందుతూ ఉంటుంది. ఈ రకంగా ఈ జడ ప్రకృతిలో స్వరూప పరిణామం జీవునిలో స్వభావ పరిణామంగా కలుగుతూ ఉంటుంది. కార్యత్వమును వాళ్ళు దానిలో అంగీకరించవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న ఆక్షేపం కూడా ఉంది. విశేషమైనటువంటి బ్రహ్మస్వరూపంలో ఈ కార్యత్వం ఎలా ఉంటుంది? నిర్వికారమని శాస్త్రాలు ఘోషిస్తూ ఉంటే బ్రహ్మమనందు ఈ అవస్థారూపమైనటువంటి ఎట్టి మార్పులు సంభవించకూడదు కదా. పరిణామరూప వికారములను అంగీకరించకపోతే కార్యవస్తువు కాదనవలసి వస్తుంది. కనుక కాదు అన్న చోట మరి అప్పుడు అనుకున్నటువంటి ఈ ఏక విజ్ఞాన శృతి ఎలా సరిపోతుంది? అన్నిటికీ కారణము చెప్పబడినది బ్రహ్మమే, అదే కార్యరూపము పొందవలను కదా. అప్పుడే కదా కారణము జ్ఞానము చేత కార్యవస్తువు జ్ఞానము కలుగుతుంది, సంభవిస్తుంది అంటున్నారు. దానికోసమై విశేషమైనటువంటి బ్రహ్మంలో కూడా ఏదో ఒక అవస్థాంతర ప్రాప్తి రూపకార్యత్వమును స్వీకరించినట్లయితే ఈ నిర్వికార శృతి తొలగిపోతుంది. ఇది ఉభయత పాశారజ్జు అన్నట్లు ఎలా చెప్పినా సరే దోషమే కదా. కాబట్టి దీని పరిహారం ఏమిటి అని ఒక ప్రశ్న. దానికి సమాధానం మళ్ళీ ఇలా చెప్తూ ఉన్నారు. కొందరు తన అంశలైనటువంటి చిత్తు అచిత్తులలో కలిగినటువంటి స్థూల అవస్థ ప్రాప్తిని ఆ చిత్తు అచిత్తులలో అంతఃప్రవిష్టుడై ఉన్నటువంటి బ్రహ్మమునందు కూడా పరంపరా సంబంధం చేతనే అంగీకరించి అప్పుడు బ్రహ్మము స్థూల చిత్తు అచిత్తు విశిష్టమైనందున కార్యము అని అన్నారు కొంతమంది. నేరుగా విశేషరూపముకు బ్రహ్మమునందు ఎటువంటి పరిణామము అంగీకరించకపోవడం వల్ల నిర్వికార శృతికి విరోధము లేదు కదా అన్నారు దాన్ని వాళ్ళు. అది అంత సమంజసమైన సమాధానమా? కాదు. సాక్షాత్తుగా అవస్థాంతరాశ్రయమైనటువంటి దానినే కార్యమనాలి. అవస్థాశ్రయములైనటువంటి కార్యములకు ఆశ్రయమైనటువంటి దాన్ని కూడా కార్యమని ఎలా అంటారు? ఈ పరంపరా సంబంధాన్ని బట్టి కూడా కార్యత్వాన్ని ఒప్పుకుంటే అవస్థ ఏర్పడుతుంది. కనుక ఒక సమాధానాంతరమే ఇప్పుడు అన్వేషించాలి. ఏమిటది అంటే సృష్టి దశలో విశేషమైన బ్రహ్మమునందు కూడా పూర్వమెప్పుడూ లేనటువంటి కొత్త మార్పు ఒకటి కలిగింది. సృష్టించబడినటువంటి ఈ చిత్త చిత్తులలో బ్రహ్మము కూడా అంతఃప్రవిష్టుడై ఉంటాడు అని శృతి చెప్తుంది కదా. ఎలాగూ ఆ అంతఃప్రవేశం ఎందులకు అనేటువంటి ఒక ప్రశ్నకు సమాధానం మరి కావాలి. దాన్నే శాస్త అంటారు, అంటే శాసించువాడు అని. ఆయా పదార్థాలను ఏ విధంగా శాసింపవలనో గుర్తించి ప్రవర్తింపచేయుటయే అంతఃప్రవేశమునకు ప్రయోజనం. ఒక చెట్టులోకి ప్రవేశిస్తే పరమాత్మతత్వం, చెట్టుకు కావాల్సిన లక్షణాలు, మనిషిలోకి మనిషి, పశువుకి పశువు, ఇలాగ అంతరం లోపలికి వెళ్ళి శాసించువాడు కదా పరమాత్మ. ఇది శృతి యొక్క అభిప్రాయం. ఇప్పుడు అంతఃప్రవిష్టమైన బ్రహ్మమునందు తత్తత్ శాసన అనుకూల సంకల్పమును మార్పు ఏర్పడినందున ఈ దృశ్య సంకల్ప రూప జ్ఞాన ఆశ్రయత్వం అనేటువంటిది విశేష బ్రహ్మమునందు ఏర్పడితే కార్యత్వరూపమును అంగీకరింపవచ్చు. కానీ పరంపరగా కాకుండా సాక్షాత్ పరమాత్మ నేరుగానే బ్రహ్మాన్నిగా పొంది ఉన్నప్పుడు ఈ సంకల్పరూపావస్థాశ్రయత్వము అంగీకరించడం చేత ఎటువంటి అవ్యవస్థతకి ఆస్కారమే ఉండదు. బ్రహ్మములలో ఈ మార్పు ఇప్పుడు కొత్తగా కలిగినది అని అంటే ఈ నిర్వికార శృతి విరోధమునకు పరిహరించడం ఎలా సాధ్యమవుతుంది? ఈ చిన్న ఆక్షేపాన్ని సంప్రదాయజ్ఞులు మరొక రకంగా సమాధానపరుస్తూ ఉంటారు. బ్రహ్మస్వరూపంలో కూడా ఒకనొక సమయంలో కొన్ని పరిణామాలు కలుగుతూ ఉంటే అవి పుణ్యపాపాదిరూప కర్మవశము చేత కలిగినవి కాదు కనుక అవి దోషాలు కావు. కర్మపారవశ్యము చేత జీవుని ఇష్టము లేకున్నా కూడా కలిగిన పరిణామాలే దుష్టములై ఉంటాయి. కర్మవశుడు కానివంటి వాడు పరమాత్మలో యథేష్టముగా కొన్ని పరిణామాలు ఏర్పడినను అవి హేయములు కాదు. కనుక అటువంటి కర్మకృత పరిణామ రాహిత్యాన్ని చెప్పడమే నిర్వికార శృతికి తాత్పర్యం అవుతుంది. కనుక ఇప్పుడేమైంది? ఈ విరోధమేమీ లేదు అని యొక్క సమాధానం యొక్క సారాంశం. ఇటువంటి సమన్వయాన్ని దృష్టిలో ఉంచుకునే శ్రీ పరాశర భట్టర్ వారు శ్రీ విష్ణు సహస్రనామ భాష్యంలో పరదుఃఖ దుఃఖిత్వం అనంటూ దయాలక్షణాన్ని నిర్వచిస్తారు. అంటే పరుల దుఃఖములను చూచి అయ్యో అని మనస్సు కరిగి ఎవడు దుఃఖపడతాడో వారిని దయాళువు అని అనాలి కదా. రామచంద్రస్వామిలో ఇటువంటి పరదుఃఖ దుఃఖిత్వం బాగా ఉన్నట్లు వాల్మీకి మహర్షి వ్యసనేషు మనుష్యాణం వృషం భవతి దుఃఖిత అని చెప్పాడు. ఆనందమయుడైనటువంటి పరమాత్మ జందు మనలాగనే ఈ దుఃఖం కలిగితే ఆయన పరమాత్మ ఎందుకు అవుతాడు అని కదా కొంతమంది ఆక్షేపాలు. అవన్నీ అసమంజసం. బ్రహ్మనందు పరదుఖ దుఃఖిత్వ రూపమైనటువంటిదే కానీ ఈ అనుకంప లేనప్పుడు ఆయన బ్రహ్మం ఎందుకు అవుతారు? వారు కారు ఎవరు ఎందు ఎలాగ ప్రేమ చూపించి దాన్ని వ్యక్తపరచాలో అది చూపిస్తేనే కదా. పాషాణ హృదయుడే అది కనుక లేకపోతే చూపించకపోతే మరి మనలాగనే కర్మకృతమైనటువంటి దుఃఖాదులు స్వామిలో ఉంటాయా? అవి ఉండవు. పరదుఖములను చూచినప్పుడు మాత్రమే స్వామిలో అయ్యో వీణ్ణి నేను కటాక్షించవలను అని ఆర్ద్ర మనస్కుడవుతాడు. ఇటువంటి అవస్థ ఏర్పడడంలో దోషం ఎందుకుంటుంది? అది దోషము కాదు, ఇది తెలుసుకోవాలి. ఇది దీని నిర్వికార శృతి, దానికి అది తాత్పర్యం. ఈ రకంగా మనకు విశేష్యమగు బ్రహ్మమునందు కర్మకృతము కాని సంకల్పరూప పరిణామమును నియమనార్థమై కలుగుటకు సంభవిస్తుంది. కనుక నిర్వికార శృతి విరోధము లేదు అని భావించాలి. అంతేగాని పరమాత్మకి రూపములు కానీ గుణములు కానీ లేనివాడని కాదండి. అలాగని పరమాత్మ అంటే ఎవరో అని అనుకోవడం కానీ చేయకుండా పరమాత్మ అని అనేప్పటికల్లా మనకి చెప్పినటువంటి సంపూర్ణ మూర్తిమత్వమైనటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపం. అలాగనే గుణములు అనంటే స్వామి ఏది సంకల్పించినా అది కళ్యాణ గుణమే అవుతుంది. అలాంటి మహాజ్ఞాని అయినటువంటి ఆ స్వామికి విధేయులమై ఉండి ఈ శరీరం పరమాత్మ మనకు అనుగ్రహించాడు గనక ఎప్పుడు కైంకర్యదాసులుగా ఉండడమే ఈ విశిష్ట అద్వైతము యొక్క సిద్ధాంతము అని స్వామివారు తెలియజేశారు. ఒక వ్యాసం పూర్తి అయింది. అడిగే రామానుజదాస, ఇది కొంచెం శాస్త్ర చర్చ గనక వెంటనే అర్థం కాకపోవచ్చు, ఒకటి రెండు సార్లు విన్నట్లయితే కొంచెం దీనిలోని విషయాలు అవగాహన అవుతాయి. అడిగే రామానుజదాస కులశేఖరాళ్ళు వారు హైదరాబాదు.